अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दस्रुतिधरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयिपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम् ॐ नमः शिवायै च नमः शिवाय ॐ नमः शिवायै च नमः शिवाय ॐ नमः शिवायै च नमः शिवाय పరమపవిత్రమైన నందికేశ్వర మహాలింగ మహిమని గురించిన కథని మనం ప్రారంభించుకున్నాం. అందులో భాగంగా ఒక ఆవిడ శరీరం విడిచిపెడుతూ నన్ను దహనం చేసిన తర్వాత చితాభస్మం ఎముకలు వీటిని పట్టుకెళ్ళి గంగలో నిమజ్జనం చేయమని కొడుకుల్ని కోరింది. ఈ కోరిక తీరేదాకా నాకు చావు రాదు అన్నది. దాంతో కొడుకులు మాటిచ్చారు. ఆవిడ మరణించింది. తదనంతరం ఆవిడని దహనం చేశారు. చిన్న కొడుకు అస్థి సంచయం చేశాడు. అంటే ఎముకలు కొన్ని పోగు చేసి దాన్ని మూటగట్టి చితాభస్మం కొంత మూటగట్టి దీన్ని వెంట పెట్టుకుని అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం కాశీ గంగకి బయలుదేరాడు. గంగలో అస్థి నిమజ్జనం చేద్దాం, విశ్వేశ్వర దర్శనం చేసుకుందాం, తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం, తద్వారా ఆవిడ ఉత్తమ గతులకు కూడా పంపిద్దామని ఆయన సంకల్పం. నర్మదా నదికి పశ్చిమ తీరంలో ఉన్నారని చెప్పుకున్నాం కదా మనం. అక్కడి నుంచి ఆయన బయలుదేరి దాదాపు ఒక రోజంతా ప్రయాణం చేశాడు. ఈ నర్మదా నది మధ్యప్రదేశ్లో మొదలుపెట్టి కొంత గుజరాత్లో ఉంటుంది. అక్కడి నుంచి నడిచి ఈయన ఉత్తరప్రదేశ్కి వెళ్ళాలి. మనతో పోలిస్తే ఆయనకి కొంచెం దూరం తక్కువే. అయినప్పటికీ కాలినడకన వెళ్ళే రోజులు గనక ఓపిగ్గా నడిచాడు ఆయన. తనతో పాటుగా ఓ ఇద్దరు పని వాళ్ళను కూడా వెంట పెట్టుకెళ్ళాడు. కొంత డబ్బు వెంట పెట్టుకుని వెళ్ళాడు. అలా వెళ్ళి ఒక కుగ్రామం చేరాడు. ఇది నర్మదా నదికి దగ్గరలో ఉన్నది. ఆ గ్రామం చేరే సమయానికి ఇంచుమించుగా సంధ్యా సమయం అవుతోంది. పూర్వకాలంలో సంధ్యా సమయం కాగానే ప్రయాణం ఆపేసేవారు. సంధ్యావందనం చేసుకుని వీలుంటే ఆ రాత్రికి అక్కడ గడిపి మళ్ళీ పొద్దుటే బయలుదేరేవారు. ఈయన కూడా పాపం సుకుమారి, ఎక్కువగా ప్రయాణం చేసి ఎరగడం. పూర్వకాలంలో ఎక్కువ మంది ఏంటంటే ఏదో వేళకింత భోజనం గడిచిపోతే చాలు, ఉన్న ఊళ్ళో గడపడానికి ఇష్టపడేవారు, ప్రయాణాలకు ఇష్టపడేవారు కాదు. తమయంత తామే ఎక్కువ ప్రయాణాలకు ఇష్టపడకుండా ఉండేవారు అన్నమాట. అసలు అష్ట కష్టాల్లో పెద్ద కష్టం ఏంటంటే పరదేశయాత్ర. అరయంక పరదేశయాత్ర చేయుట ఉండు అనగా విదేశానికి యాత్రకు వెళ్ళడం, పరదేశం అంటే ఉన్న ఊరు దాటి మరో ఊరికి వెళ్ళడమే అష్ట కష్టాల్లో మొదటి కష్టమట. ఎందుకని ఇంట్లో ఉంటే వేళకు అన్నీ దొరుకుతాయి. అంటే బాగా చేసి పెట్టే పెళ్ళం ఉంటే అనుకోండి, వేళకి ఏదో భోజనం దొరుకుతుంది, ఇడ్లీలు దొరుకుతాయి, రాత్రికి పడుకోవచ్చు, ఎక్కడ ఎలా పడుకున్నా ఎవడేం అడగడు. అదే ప్రయాణంలో అంటే సకాలంలో భోజనం ఉండదు, సకాలంలో నిద్ర ఉండదు, స్నానాధికారులు ఉండవు. ఎక్కడన్నా ఉందామంటే అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు. అందుకని సాధ్యమైనంత వరకు ప్రయాణం అంటే విసిగిపోయి ఉండేవాళ్ళు ఆ కాలంలో. ఈయన మాతృమూర్తి మీద ఉన్న భక్తితోటే ప్రయాణం అయ్యాడు. అందువల్లే సంధ్యా సమయానికి ఒక కుగ్రామం చేరగానే కూడా ఉన్న పనివాళ్ళు, స్వామి ఇక మేము నడవలేము, ఈ పూటకి ఎక్కడో తోట విశ్రాంతి తీసుకుని పొద్దున్నే పెడదామన్నారు. ఆయన కూడా అలాగే ఉన్నాడండి పాపం. అబ్బాబ్బా తెగనడితే నేను అలిసిపోయానరా, ఎక్కడైనా మంచి స్థలం దొరికితే అక్కడ పడుకుని అవకాశం ఉంటే అంత తిని పొద్దుటే బయలుదేరితే బాగుండని నాకు అనిపిస్తోంది అన్నాడు ఆయన. ఆ ఊళ్ళో ఒకే ఒక మంచి కుటుంబం, ఒక పురోహిత కుటుంబం ఉన్నది. ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఆ ఇల్లంతా చాలా గలీజుగా ఉంది. ఓ పెద్ద పెంకుటిల్లు, ఆ పెంకుటిల్లుకి బయట పెద్ద అరుగు ఉంది. ఈయన వెళ్ళి ఏమండి ఏమండి, నేను మా అమ్మగారి అస్థికలు పట్టుకెళ్ళడం కోసం దాన్ని గంగలో కలపడానికి ప్రయాణం అయ్యాను, కాశీ పెడుతున్నాను, ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదని నాకు నియమం, మీరేదో కాస్త మంచి కుటుంబం అని విన్నాను, మీ ఇంటి దగ్గర ఈ అరుగు మీద పడుకొనిస్తారా అనగా కుదరదు, మా ఇంట్లో వాడికి బయట వాడికి పచ్చి మంచి వెళ్ళాం, ఇప్పటికే మేమే ఉన్న డబ్బులు పోగేసుకోవడానికి టైం సరిపోతుంటే నీకేం చేస్తాం పోమన్నారు వాడు. అప్పుడు ఆయన అన్నాడు, అన్నం పెట్టద్దు, మంచినీళ్ళు కూడా ఇవ్వద్దండి, అరుగు మీద మాత్రం శుభ్రం చేసుకు పడుకుంటాం, పొద్దుటే లేచి వెళ్ళిపోతామని కానీ విసుక్కుంటూ తిట్టుకుంటూ సర్లే పడుకోమన్నారు వాళ్ళు. ఆ ఇంటి ఆయనకి పెద్ద ఇల్లు అనమాట, ఏదో పెద్ద పెంకుటిల్లు. ఆ ఇంటికి బయట అరుగు, అది ఇంటి అరుగుకి ఎదురుగుండా ఒక గోశాల ఉంది. అందులో కూడా దాదాపు 25-30 ఆవులు ఉన్నాయి. అందులో ఒక నల్లావు కూడా ఉంది. ఈ ఆవుల్లో కొన్నింటికి దూడలు ఉన్నాయి. ఈ ఆవులు పాలన్నీ అమ్ముతారు తప్ప ఎవరికి ఇవ్వరట వాళ్ళు. ఏదో కొంతమంది అలా ఉంటారు అప్పుడప్పుడు ఈ ప్రపంచంలో. ఈ డబ్బు పెచ్చ ఎలా ఏ ముహూర్తంలో పుడుతుందో కానీ కొందరు డబ్బు పెచ్చ ఉంటుంది. మరి కొంతమంది ఇంటికి వచ్చిన వాళ్ళకి నిరతాన్నదానం చేసిన పుణ్యాత్ములు ఎంతమంది లేరండి. ఇప్పటికి కూడా అలాంటి పుణ్యాత్ముల్ని నేను చూశాను. అందులో ముఖ్యంగా తెలుగునాట మంచినీళ్ళైనా అధమపక్షం ఏమీ లేకపోతే ఇచ్చి పంపించేవారు తప్ప అన్నం పెట్టకుండా పంపేవారు కాదు. ఈ డబ్బు పెచ్చ కొద్దిమందికి పూర్వజన్మ సంస్కారం వల్ల వస్తుంది, వీళ్ళకి కొంచెం పిసిరి కొట్టుతనం ఉన్నది. అసలు ఎవరిని ఇంటికి రానివ్వరు. ఈయన వెళ్ళి వెళ్ళి ఆ ఇంటి దగ్గర ఉండవలసి వచ్చింది కర్మ వల్ల. ఊళ్ళో ఇంకా కొన్ని ఇళ్ళు ఉన్నట్టు కానీ వెతుక్కుని చీకట్లో వాళ్ళని పట్టుకునే ఓపిక లేదు. అందుకనే అరుగు తుడుచుకుని ఇక్కడ పడుకుని పొద్దున పోతానంటే సర్లే పడుకో, కానీ తెల్లవారుజాము లేచి వెళ్ళిపోవలసమా అన్నాడు ఆయన. అలాగేనండి అన్నాడు ఈయన. ఇంతలో పెళ్ళామంది తొందరగా చీకటి పడిపోయింది కదా, ఆవు పాలు పితికి ఈ పాలు ఈ పూటకి ఎప్పటికప్పుడు అమ్మకానికి పంపకపోతే మళ్ళీ రేపొద్దునకి నిలవండవు, నిలవండకపోతే మళ్ళీ ఆ పాలు అన్నీ వ్యర్థమైపోతాయి, ఈ పాలు ఎవరో కొనేవాళ్ళు ఉండరు, తొందరగా పాలు పితుకు అనగానే మంచి పెళ్ళాన్ని మంచి సలహాయే ఇచ్చావు, నిజమే సుమా, ఇవాళ పాలు ఎవరం పితకలేదు, పాలేరాడు కూడా రాలేదు, కాబట్టి మనమే పితికేసి ఆ అమ్మకం దారులు ఉంటారు అక్కడ కొంతమంది రోజు కొంతమంది గోపికలు వచ్చి కొనుక్కుపోయేవారట, అలా కొనుక్కునే వాళ్ళకి ఇచ్చేద్దాం అన్నాడు ఈయన. ఓ పెద్ద పెద్ద కుండలు 4 తెచ్చి అక్కడ బయట పెట్టారు. చిన్న చిన్న గిన్నెల్లోకేమో పాలు పితికి ఈ పాలు పితికినవి పితికినట్టే ఈ కుండల్లో పోస్తారన్నమాట. పల్లెటూళ్ళలో పాలు పెతకడం అనేది చాలా ముచ్చటగా ఉంటుంది, చూసి తీరాలి అసలు. అది సరిగ్గా ఈ ఆవులకు ఏం చేస్తారన్నమాట, పొదుగు దగ్గర ఇటువైపు కూర్చుని 2 కాళ్ళు ఇలాగ పెట్టే కాళ్ళ మధ్యలో ఒక గిన్నె పెడతారు, దాన్ని తపాలా అని కూడా పిలుస్తారు. పాలు తపాలా తెచ్చావా అంటారన్నమాట. ఎంత ముచ్చటగా ఉంటుంది ఆ మాట కూడా. ఆ తర్వాత ఏం చేస్తారంటే సుయ్యి సుయ్యి అని పాలు పితుకుతారు. ఆ పాలు తపాలా నిండా నిండిన తర్వాత ఇందులో ఉన్నవన్నీ కొండలో పోస్తారు, కొండలు నిండుతాయి, నిండిన తర్వాత అమ్మకానికి పంపాలి. పాలు తీయడం పెద్ద తేలికను ఉండమేమో చాలా కష్టం అండి బాబు. అది అత్యంతం నేను ప్రయత్నించి మూతిపళ్ళు 2-3 ఊడినంత పని అయ్యి ఇక అక్కడి నుంచి పాలు పెతకడం మానేశాను. ఎవరు ఏ పని చేయాలో పని చేయాల్సిందే మరి. ఈ పాలు పెతకడానికి ఆయన ఈయన ఏం చేశాడు, గోశాలలో అడుగు పెట్టాడు. ఈయన పాలు పెతకడానికి వెళ్ళాడు. ఎందుకు కష్టమా ఎందుకు అది తేలిక అనే విషయం ఇక్కడే మనకి తెలుస్తుంది. ఆవు పాలు కానీ గేదె పాలు కానీ పెతకాలంటే ముందు దూడను వదలాలి. దూడ వెళ్ళి పొదుగు దగ్గర 2 కొమ్ములు కుమ్మాక అప్పుడు ఆ పొదుగులకు పాలు వస్తాయండి, దాన్ని పాలు చేపడం అంటారు. ఈ దూడను ముందు వదిలితే కానీ ఆ పాలు పొదుగు నిండా చేరం. వీళ్ళు ఏం చేస్తారు, టెక్నిక్గా ఈ దూడను వదులుతారు. దూడ రెండుసార్లు ఆ పొదుగు దగ్గర ఉన్న స్తనాన్ని పట్టుకుని కుమ్మి కొంచెం తాగ్గానే దీన్ని బలాత్కారంగా లాగి పక్కన కట్టేస్తారు, లేకపోతే మొత్తం అన్ని ఇదే తాగేస్తుంది. అలా మొత్తం పాలు తాగిందే ఇక ఆ పొదుగులో ఒక్క చుక్క ఉండవు. అందుకని దూడ కుడుచుకుపోయింది అని ఒక అచ్చతనుగు పదం వాడతారు. అంటే ఈ దూడ పాలు పొదుగులోకి చేపడానికి ఉపయోగపడే సాధనం అన్నమాట. ముష్టివాడు కొంతమంది పిల్లల్ని ఎత్తుకొచ్చి పిల్లల్ని చూపించి అడుక్కుంటారు, సరే ఈ పిల్లాడు దేనికి అనుకుంటారు, అడుక్కోవడానికి ఒక సాధనం. మన ధర్మం ఒకటే మనల్ని కాపాడుతుంది. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ సనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. నీ ధర్మంలో నువ్వు చచ్చినా పర్వాలేదు, తిండి లేకపోయినా పర్వాలేదు, పరధర్మం ఎప్పుడూ అనుష్ఠించొద్దు, నీ ధర్మంలోనే ఉండు, నీ ధర్మంలో నువ్వు చచ్చినా పర్వాలేదు అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. స్వధర్మే అంటే నీ మతంలో నిధనం శ్రేయ, చచ్చినా పర్వాలేదట. నీ మతంలో చస్తే ఇక్కడ సుఖం లేకపోయినా కనీసం పైన సుఖం ఉంటుంది. పరధర్మో భయావహ, పరధర్మం ఎప్పుడూ భయంకరమే, అది ఇహం పరం రెండూ లేకుండా చేస్తుంది. ఇతర మతస్థులుగా వెళ్ళినటువంటి వాళ్ళు ఎన్ని తరములైనా వాళ్ళు ముక్తి పొందరు. ఎందుకంటే నీ ధర్మం తల్లి లాంటిది. మాతృద్రోహం చేసి పితృద్రోహం చేసిన దుర్మార్గుడికి, కట్టుకున్న పెళ్ళాన్ని విడిచిపెట్టి వేసెత్తులు తిరిగేటటువంటి దుర్మార్గుడికి ఇక్కడ మోక్షం వస్తుందండి? తన ధర్మాన్ని విడిచిపెట్టినవాడు వేశ్యాలూరుడై తిరిగేటటువంటి నీచుట్ట, అటువంటి వాడికి ముక్తి రాదట. అందువల్ల శాస్త్రాలన్నీ చెప్పిన వాటిని నేను కళ్ళారా కూడా చూశాను. మీరు ఈ కథ అందరికీ చెప్పి అందరినీ గౌరవించండి, వాళ్ళని తిట్టమని నేను అన్నాం. మన జోలికి వస్తే మాత్రం నోరు మూసుకుని ఊరుకోకండి, కానీ మీరు మాత్రం మారకండి. మీ ధర్మాన్ని మీరు గట్టిగా నిలబెట్టుకోండి. స్వధర్మం నిలబెట్టినటువంటి వాడు ఉన్నాడే, వాడు ఎప్పుడో ఒకప్పుడు తరించి తీరుతాడు. అందుకే నీ ధర్మం ఇప్పుడు యుద్ధం చేయటం, కాబట్టి యుద్ధం చెయ్యి, చెయ్యను అంటే నువ్వు అటు ఇటు కాకుండా పోతావు అన్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడితో. ఇవి తెలుసుకోవాలి మనం. అందులో ఎట్టి పరిస్థితుల్లో కూడా మానవులు తాము చెయ్యవలసిన ధర్మాన్ని అనుసరించి తీరాలి. అలా అనుసరిస్తే యహం పరం రెండు వస్తాయి. ఇప్పుడు అందువల్లే వీళ్ళకి యొక్క కథ జాగ్రత్తగా వినండి అంటున్నాను. పాలు పెతకడం చాలా కష్టమైనప్పటికీ వాళ్ళకి అలవాటు కనుక పాలు పెతకడం కోసం ఏం చేశాడు, దూడని ముందు వదిలాడు. ఈ దూడ వెళ్ళి రెండు కుమ్ములు కుమ్మిన తర్వాత పొదుగులోకి పాలు వస్తాయి, వాటిని పెతుక్కోవాలి. ఎంతలో ఏం జరిగింది, ఈ హౌస్ ఓనర్ గారు పాలు పెతకడానికి కర్రీ ఆవు నల్లావు దగ్గరికి వెళ్ళి దాని దూడని వదిలాడు. ఈ దూడకి పొద్దుటించి మలమల మాడిపోతుంది, సరిగ్గా తిండి లేదు. అందులో ఇంకా గడ్డి తినేటటువంటి దూడ కాదు, పాలు తాగే దూడ పాప, అది చిన్న దూడ, లేగదూడే. ఈ లేగదూడని వాడు కట్టేశారు పాల కోసం, కకృతి కోసం. అందుకని అది అల్లాడిపోతోంది, ఓ పక్కన తల్లి అల్లాడుతోంది. ఎప్పుడైతే దాన్ని దూడను వదిలాడో, ఆ కట్టిప్పాడో, అది కంగారులో తల్లి దగ్గరికి పరిగెత్తడానికి పెడుతూ ఇతని కాలు తొక్కేసింది. ఈ యజమాని హౌస్ ఓనర్ గారి కాలు ఒక్క తొక్కు తొక్కింది. కాలు తొక్కడంతో బాబు అని ఒక కరుపరిచాడు వాడు. వాడికి షుగర్ కూడా ఉన్నట్టుంది పైగా, అదాంతో నొప్పి తట్టుకోలేకపోయాడు. దిక్కుమాలిన పేరుగా నల్లదోడ కాలు తొక్కుతావిటే అమ్మంటే అంత ఇష్టమైపోయిందా, పాలంటే అంత ఇష్టమా అని ఏం చేశాడు, ఈ ఆవుల్ని కట్టడానికి మంచి లావులవు తాళ్ళు పెడతారే ఆ కట్టుతోడితో చితక్కొట్టి పారేశాడు దూడని. మామూలు కాదు, భయంకరంగా బాధేట. పాల మీద లోభం వల్ల దానికి తిండి లేకుండా చేస్తే పాపం అదేమో కంగారులో వెళ్ళి తొక్కితే ఏమవుతుందండి పాపం. ఈ దూడలవి గొడ్డు కంగారు అంటారు వాటికి, ఆకలి ఎక్కువ అయిపోతే తట్టుకోలేవు. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, మరబొట్టు వాళ్ళు ఎవరైనా అరటిపళ్ళు గడ్డో పట్టుకెడితే ఆ చివరావుకి వేయగానే చివరావులు లేచిపోతాయి, కంగారు వచ్చేస్తారు అటువాడికి. నిజానికి మనం గడ్డి పట్టుకెడితే అన్ని ఆవులకి వేయకుండా ఉంటావా, అరటిపళ్ళు పట్టుకెడితే అన్ని ఆవులకి తలో పండు పెడదామని పట్టుకెడతాను నేను, కానీ ఒక ఆవుకు పెట్టగానే రెండావు ఊ అని లేచిపోతుంది. పశువు కాబట్టి పాపం దానికి పెట్టరేమో అని భయం, దాన్నే గొడ్డు కంగారు అంటారు అనమాట. గొడ్డు కంగారు అంటే ఏమిటనమాట, ఒకదానికి పెడితే రెండో దానికి కూడా కంగారు వచ్చి ఈ మూతిలా చూస్తుంది అనమాట. కొంతమంది అంతే భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు అక్కడ లడ్డు వేస్తే వీడు కంగారు అడిపోయి అంటాడు, ఎందుకు వీరు అందరికీ వేస్తారు లడ్డు, ఈలోపే వీడు కంగారు పడితే అదే గొడ్డు కంగారు. ఈ గొడ్డు కంగారులో తొక్కింది తప్ప అదేమీ ద్వేషంతో తొక్కలేదు. పైన దూడలు తొక్కగా ఏం చేస్తాయండి, దూడలు తొక్కినా కాలికి నొప్పి పుట్టినా పూర్వం సంతోషించేవారు, బలే తొక్కేవే ఇంకోసారి తొక్కనేవారు. వీడికి డబ్బు పెచ్చ, పాలు పొయ్యలేదు. ఈ డబ్బంతా పోగేసి మరి ఏం పట్టుకెళ్ళి ఏం చేస్తాడో తెలియదు. ఈ ధనం మీద ఉన్నటువంటి లోభం మనుష్యులను మహాపాపాలు చేయిస్తుంది. కొంతమంది పశువులకి తిండి పెట్టరు, వాటి పాలు పూర్తిగా పితికేస్తారు. అమెరికాలో అయితే మిషన్లు పెట్టి పాలు పితుకుతారు కదా, ఒక్కోసారి మిషన్ ఆ టైంకి తీయకపోతే రక్తం వచ్చేస్తుందండి లోపల నుంచి, అవి రక్తం కూడా పిండేస్తాయి. అలా జరిగినవి కూడా ఉన్నాయి. 4 మినిట్స్ లేక 2 మినిట్స్ అంతకు దాటితే అందులోంచి పాలతో పాటు లోపల కూడా లాగేస్తాయన్నమాట. అయినా దుర్మార్గులు పితికేస్తారంటే కారణం ఏంటంటే డబ్బు డబ్బు డబ్బు. ఈ డబ్బు అంతా చచ్చేటప్పుడు పట్టుకెడతారండి, ఎంత డబ్బు సంపాదిస్తున్నారండి లోకంలో. ఈ డబ్బు సంపాదించిన వాళ్ళంతా తమతో కనుక పట్టుకెళ్ళగలిగితే ఈ భూమి మీద ఒక్క రూపాయి మిగులుతుందా? కోట్లు 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 పోగేసి ఊళ్ళు 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 ఆక్రమించి చచ్చాక ఈ దుర్మార్గులు తమతో పాటు కట్టు గుడ్డలు కూడా పట్టుకెళ్ళలేరు. అయినా సరే కక్కుర్తి అనమాట, ఏదో పట్టుకుపోదామని ఆశ చూస్తూ చూస్తూ ఇంట్లో 10 కోట్లు ఉంటే ఓ 100 50 చేతిలో పెట్టేడతాడు ఒకడు, అది కూడా పెట్టనివాడు పెసరగొట్టాడు ఒక్కొక్కడు అనమాట. పూర్వం భోజుడు అని ఒక మహారాజు గారు ఉండేవాడు. ఈ భోజ మహారాజు గారి తండ్రి ధారానగరాన్ని పరిపాలించారు. ఇటువంటి మధ్యప్రదేశ్ అంతా మాళవ అని కూడా పిలువబడుతుంది కదా, మధ్యప్రదేశ్లో సగభాగం మాళవ దేశం. ఈ మాళవ దేశానికి రాజధాని ధారానగరం. ధారానగరాన్ని రాజధానిగా చేసుకుని పూర్వం ఒక మహారాజు పరిపాలించేవాడు. ఆయనకి భోజుడు కొడుకు. దురదృష్టవశాత్తు భోజుడు చిన్న వయస్సులో ఉండగానే మహారాజు గారు చచ్చిపోయాడు. చచ్చిపోతూ తన తమ్ముడిని ముంజుడు అంటారు ఆయన. ఈ కొడుకు పేరు భోజుడు, తమ్ముడి పేరు ముంజుడు. ముంజుడిని పిలిచి నాయన సోదర అనారోగ్యంతో నేను చచ్చిపోతున్నాను, మన వంశాచారం ప్రకారంగా పెద్ద కొడుకే చక్రవర్తి అవ్వాలి, ఇదిగో ఈయన కుమారుడు ఒక్కడే భోజుడు, వీడు బుద్ధిమంతుడు చిన్నవాడు, వీడిని నీ చేతిలో పెడుతున్నారు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు, వీడిని పెంచి పెద్ద చేసి వీడికి సింహాసనం అప్పగించు అని మాట పుచ్చుకొని చచ్చిపోయాడు. అన్నగారంటే నిజంగా ఈ ముంజుడికి చాలా భక్తి. అన్నయ్య నీకు మాట ఇస్తున్నాను, నీ కొడుకుని పెంచి పెద్ద చేస్తాను, విద్యాబుద్ధులు నేర్పుతాను, వాడిని సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషిక్తుని చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆయన ఈ కుమారుణ్ణి విద్యాభ్యాసానికి పంపాడు. కుర్రాడికి మంచి పాండిత్యం వచ్చేసింది. భోజుడు లాంటి కవులు చాలా అరుదుగా ఉంటారు. భోజుడు సంస్కృతంలో మహాపండితుడు, కావ్యాలు రాసినవాడు, చంపూరామాయణం రాసినవాడు ఆయన. అలవోకగా శ్లోకాలు రాసేస్తాడు ఆయన. దాంతోపాటు రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం ఇటువంటివన్నీ కూడా విద్యలు నేర్చుకున్నాడు. ప్రత్యేకంగా ఆయనకు మంత్రి ఉన్నాడు, ఆ మంత్రి పేరు బుద్ధిసాగరుడు. ఈ బుద్ధిసాగరుడు భోజుడి తండ్రి కాలం నుంచి భోజుడికి కూడా మంత్రిగా ఉన్నాడు ఆయన. భోజుడి తండ్రి చచ్చిపోయే ఒక 5-6 ఏళ్ల ముందు ఉద్యోగంలో చేరి భోజుడి అవయవాలన్నీ చివరికి శిథిలమయ్యేదాకా బతికట్టాయన. అంత చిరంజీవి ఆయన కూడా చాలా గట్టాడు. బుద్ధిసాగరుడికి చాలా మంచి పేరున్నది, మహాప్రతిభవంతుడు. బుద్ధిసాగరుడు, యుగంధరుడు, చాణక్యుడు వీళ్ళంతా కూడా తమ ప్రతిభతో రాజ్యాలు కాపాడారండి. ఎక్కడ నెత్తురుగుట్టు చెందకుండా రాజ్యం తన వశమైపోయేలా చేసే తెలివితేటలు కలిగిన వాడు బుద్ధిసాగరుడు అంటే. ఆ బుద్ధిసాగరుడు రాజనీతి నేర్పేవాడు ఈ భోజుడికి. కన్నబిడ్డలా పెంచుకున్నాడు ఆయన కూడా. భవిష్యత్తులో కాబోయేటటువంటి చక్రవర్తి అయినప్పటికీ, అతన్ని తాను గురువుగా సాకినప్పటికీ, విద్యలు నేర్పినప్పటికీ బిడ్డే అనుకునేవాట. మొత్తం మీద భోజుడికి 16 ఏళ్ళు దాటాయి. సకల విద్యా పారంగతుడయ్యాడు. అందులో ముఖ్యంగా బుద్ధిసాగరుడి ధర్మమానని అన్ని విద్యలు నేర్చుకున్నాడు. రాజనీతి శాస్త్రజ్ఞుడయ్యాడు, ప్రతిభావంతుడయ్యాడు, యుద్ధనీతి నేర్చుకున్నాడు. ఇంకా ఇతడికి పట్టాభిషేకం చేయడానికి అనువైన ముహూర్తం వచ్చింది అనుకుని మంత్రి ఒక రోజున ముంజుని దగ్గరికి వెళ్ళి, ముంజ మహారాజా, ప్రస్తుతానికి మీరు ఇన్ఛార్జి, అసలు రాజుగారు మీరు చెప్పినట్లుగానే విద్యను నేర్చుకున్నాడు, నా ఆధ్వర్యంలో చాలా గొప్పవాడయ్యాడు, మీరు ఆదేశించినట్టే మీ అన్నగారి అబ్బాయికి సకల శాస్త్రములు సకల గురువుల చేత నేర్పించాను, నేను నేర్పవలసినవి నేర్పాను, అన్నిటికీ మించి అతడు కవి, సుగుణాల రాశి, దాత, భోజుడి లాంటి దాత లేడనిపించుకుంటున్నాడు చిన్న వయస్సులోనే, ఇంకా రేపు పరిపాలనకు వస్తే అంత గొప్ప దాత అవుతాడో, ఈ కుర్రవాణ్ణి రేపు విజయదశమి నాడు సింహాసనం మీద కూర్చోబెడదాం, పట్టాభిషిక్తుడిని చేసేద్దాం అన్నాడు. ముంజుడు అలాగే మంత్రి అన్నాడు, కానీ ఇక రాత్రి ఆయనకు నిద్ర పడితే ఒట్టు. ఎందుకంటే ఈ 12 ఏళ్ళుగా ఈ కుర్రాడు గురుకులం వెళ్ళినప్పటి నుంచి అతడే సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తున్నాడు. కంటిన్యూషన్గా 12 ఏళ్ళు సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేసి ఇప్పుడు రేపొద్దున వాడికి అప్పగించాలంటే ఇక మరి ఇష్టం లేకుండా అయిపోయింది. ఈ డబ్బు, కీర్తి, పదవి పక్కవాడికి ఇవ్వాలంటే ఎంత బాధ అనుకుంటారండి? కొంతకాలం ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయే ముందు వాడికి ఎంత బాధ వచ్చేస్తుందో, అయ్యో రిటైర్మెంటా రిటైర్మెంటా అనుకుని ముందే హర్ట్ అయిపోతాడు. డబ్బు ఒకటి, పదవి ఒకటి, కీర్తి ఇలాంటివి వదలబుద్ధి ఏదంటో ఎవరికి కూడా. ఆ రాత్రి ఆడికి నిద్ర పట్టక బుర్రగొక్కుని నేనేం చేయను రేపటి నుంచి, ఇన్నాళ్ళు సింహాసనం మీద కూర్చుని పరిపాలన నేనే చేశాను, ఈ రాజ్యం అంతా నాదనుకున్నాను, ఇప్పుడు నా అన్నగారి కుమారుడు రేపు పట్టాభిషిక్తుడు అవుతాడు, ఆ తర్వాత నేను కేవలం రాజుగారి బాబాయ్యని, నా మాట చెల్లదు, భటులు నన్ను గౌరవించరు, మంత్రిగారు పట్టించుకోరు, ఎక్కడికెళ్ళినా గౌరవాలు జరగవు, పైగా ఎంతకాలం రాజ్యపాలన చేసి హఠాత్తుగా ఈ రాజ్యపాలన మరొకటికి అప్పగించాలంటే మనస్సు అంగీకరించడం లేదు. మెజారిటీ లేకపోయినా మెజారిటీ ఉన్నట్టు నటిస్తాం, తప్పనిసరి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఎత్తి మీద పడితేనే రాజీనామా చేస్తాం తప్ప ముఖ్యమంత్రి పదవిని వచ్చి తప్పుకోమంటే తప్పుకుంటామా? అంత తేలిగ్గా అని పాపం బాధపడిపోయాడు. ఈ బోధుడు బతుకున్నంత వరకు తనకి పదవి రాదనుకున్నాడు, వీడిని చంపేయాలి, చస్తే ఈ అన్నగారి కొడుకు అప్పుడు నాకు విముక్తి అనుకుని వెంటనే బుద్ధిసాగర్ నుండి అర్ధరాత్రి 1 గంటకి తన దగ్గరకు రమ్మని కబురు పెట్టాడు. రాజుగారు పిలిస్తే అర్ధరాత్రి 1 గంటైనా వెళ్ళాలని ఒక ధర్మం ఉన్నది కనుక బుద్ధిసాగరుడు ముందుడి దగ్గరకు వచ్చాడు. ఏం ముంజ మహారాజా పిలిపించారంటే, నువ్వు నాకు ఆత్మీయుడివి, ఎంతకాలం రాజ్యాన్ని రక్షించావు, నన్ను రక్షించావు, ఇప్పుడు నన్ను రక్షించాలి, ఈ రాజ్యం మీద నాకు వ్యామోహంగా ఉంది, ఈ సింహాసనం నాకే దక్కాలి, కాబట్టి నువ్వు నా చేతిలో చెయ్యేసి మాటిస్తే అప్పుడు నేను నిశ్చింతగా ఉంటానని, కానీ మీ మాట కాదంటానో కోరుకోండి అన్నాడు ఆయన. నీ చేత్తో పెంచిన బోధుణ్ణి చంపేసి ఆనవాలుగా వాడి కనుగుడ్లు పట్టుకొచ్చి నాకు అప్పగించు, వాడు చస్తే కానీ నాకు సింహాసనం దక్కదు, ఈ పని నువ్వే చేయాలి, ఇంకెవరో చేయడానికి లేదు, ఎందుకంటే నాకు నీ మీద నమ్మకం, నువ్వు బుద్ధిమంతుడివి, బుద్ధిసాగరుడివి, సింహాసనం మీద ఎవరు కూర్చున్నా ఆ రాజుని కాపాడతావు, అది నాకు నమ్మకం అనగానే బుద్ధిసాగరుడు తెల్లబోయి, ముంజా మనస్ఫూర్తిగానే ఈ మాట అంటున్నావా లేక నా రాజభక్తి పరీక్షించడానికి ఇలా అంటున్నావా అన్నట్ట. భక్తి లేదు, పరీక్ష లేదు బాబు, నాకేమో పదవి కావాలని ఏడుస్తుంటే మళ్ళీ పరీక్ష అంటావేమిటి, చంపొచ్చాయి అన్నాడు. సరే అని అన్నాడు బుద్ధిసాగరుడు. అప్పటికప్పుడే నిద్రపోతున్న బోధుడి దగ్గరకు వచ్చి అతన్ని వెంట పెట్టుకుని, ఆయనకు రహస్యమైన భూగృహం ఉంది, సొరంగ మార్గం గుండా వెడితే పాతాళంలో ఉన్న ఒక గృహం ఉంటుందన్నమాట, అది భూమికి అడుగున ఉండే గృహం కనుక భూగృహం అంటారు. పూర్వం మహారాజులు మంత్రులు ఇలాంటి రహస్య గృహాలు పెట్టుకునేవారు, శత్రువులు దాడి చేస్తే కొంతకాలం ఎవరికి కనపడకుండా దాక్కోవడానికి, అత్యవసరం అయితే కొంత ధనం దాచుకోవడానికి. ఆ భూగృహంలోకి తీసుకెళ్ళి, నాయన భోజ, నీ పినతండ్రి తండ్రిలా ఇంతకాలం నిన్ను పెంచినవాడు నిన్ను చంపమని నా దగ్గర మాట తీసుకున్నాడు, రాజ్యం ఆయనకు కావాలట, రాజ్యం వదలలేను, ఈ సింహాసనం నాకే దక్కాలి, కాబట్టి మా అన్న కొడుకుని నరికి పారేసి కనుగుడ్లు ఆనవాలుగా తెమ్మంటున్నాడు మీ బాబయ్య, నన్నేం చేయమంటావు తండ్రి అని అడిగాడు ఆయన. అప్పుడు బోధుడు చిరునవ్వు నవ్వి, దీనికి ఇంత ఆలోచించాలా, భూగృహం దాకా రావాలా, ఇదిగో కత్తి అని వరలో నుంచి తీసి కింద పెట్టాడు. బోధుడు కత్తి యుద్ధంలో ఆరితేరినవాడు కదా, అందువల్ల ఇదిగో కత్తి, ఇప్పుడే నేను యువకుడు అయ్యాను, యువకుడుగా ఉండగా చచ్చిపోతేనే లాభం, రేపొద్దునే పెళ్ళయ్యాకైతే భారీ బాధపడుతుంది, ఇదిగో కత్తి ఇక్కడ పెడుతున్నాను, ఈ కత్తి ఎత్తి ఒక్క దెబ్బకి నా తల నరికేయండి, తలే పట్టుకెళ్ళి ఇచ్చేయండి మా బాబాయ్కి, కళ్ళెందుకు, ఆనవాలుగా శిరస్సునే ఇవ్వండి, కాకపోతే నన్ను చంపిన తర్వాత నేను ఒక ఉత్తరం ఇస్తాను ముందే రాసి, ఈ ఉత్తరం కూడా పట్టుకెళ్ళి మా బాబాయ్కి ఇవ్వండి, చచ్చాక రాయలేను కనుక ముందు ఉత్తరం రాస్తాను, ఉత్తరం రాయాలంటే భూర్జపత్రం గంటను తెప్పించండి, ఆ ఉత్తరం పట్టుకెళ్ళి మా బాబాయ్కి నా మరణానంతరం ఇవ్వండి అనగానే బుద్ధిసాగర్ చిరునవ్వు నవ్వుతూ ఆకు పట్టుకొచ్చాడు. దాన్ని భూర్జపత్రము అంటారు. ఆకులు ఈ హిమాలయాల్లో ఎక్కువ ఉంటాయి, ఈ భూర్జ వృక్షాలు పెద్ద ఆకులు, చక్కగా తాటాకుల్లాగే ఉంటాయి, అవి కూడా ఈత చెట్లు తాటాకుల్లాగే ఉండే ఒక చెట్టు, కానీ తాటాకుల కంటే ఈ భూర్జపత్రాలు వెడల్పుగా ఉంటాయి. ఈ భూర్జపత్రాలు ఏం చేస్తారంటే పేడలో నానబెట్టి ఎండలో ఎండబెడతారు, పూర్తిగా ఎండలో కాకుండా వేసవకాలంలో నీడలో ఎండబెడతారు, ఆ నీడకి ఈ పైన ఉన్నటువంటి ఆకు అంతా తడి ఆరిపోతుంది, అప్పుడు ఆకు పేడలో ఎండబెట్టడం వల్ల ఏమో తీపిపోతుంది, ఈ నీడలో ఆరబెట్టడం వల్ల ఫ్లెక్సిబుల్ మెత్తగా ఆకు ఒక కాగితంలా తయారవుతుంది, దాని మీద గంటంతో రాస్తే ఎన్ని వందల సంవత్సరాలైన చెక్కు చెదరం అండి అవి. ఇప్పుడు ఈ పేపర్ సెంటి పాడైపోతాయి కానీ ఆ పేపర్లు పాడవు, పూర్చపత్రాలు. ఆ పేడలో ఎందుకు నానబెడతారని కొందరు అడిగారు. ఆకుల్లో తీపి ఉంటుంది, ఎండిపోయిన తర్వాత ఈ ఆకుల్ని చీమలు పడతాయి, చీమలు పడితే ఏమవుతుంది అనమాట, ఆకుల్ని తినేస్తాయి. అప్పుడు ఆ మధ్యలో అక్షరాలు చిల్లులు వల్ల పాడైపోతాయి. అదే పేడ రాసి వాటిని ఒకసారి కడిగేసి నీడలో ఎండబెడితే క్రమంగా అందులో ఉన్న తీపి పోతుంది, ఆకుల్ని చీమలు పట్టవు. ఆకులు కూడా నీడలో ఎండడం వల్ల మెత్తగా ఎటు కావాలంటే ఒకటి వంగిపోతాయి. అప్పుడు రాయడం తేలిక. తాటి ఆకుల్ని ఈ భూర్జపత్రాలని తయారు చేసి వాటి మీద రాస్తారు. ఉత్తర భారత్లో భూర్జపత్రాలు, దక్షిణ భారత్లో తాటి ఆకులు ఎక్కువ వాడతారు. అందుకని తాళపత్ర గ్రంథాలు ఇక్కడ, భూర్జపత్ర గ్రంథాలు అక్కడ ఉంటాయి. మూడవ కూడా ఉన్నాయి, ఇవి తామరాకులు. తామరాకులు కూడా అలాగే రాత్రిపూట వెన్నెల్లో ఆరబెడతారు. తామరాకులు కోసి వెన్నెల్లో ఆరబెడితే ఏమవుతుందంటే ఎండకి అవి పాడైపోకుండా ఉంటాయి. వెన్నెల్లో ఎండబెట్టడం వల్ల, వెన్నెల్లో ఆరబెట్టడం వల్ల గాలికి అందులో ఉన్న తేమ పోతుంది, అవి శోషింపబడతాయి కానీ ఎండగట్టబడవు. ఎండిపోతే వచ్చేటటువంటి ఈ పొడి పొడైపోయే లక్షణం ఉండదట. మీరు ఎప్పుడైనా తాటాకుల్ని, తామరాకుల్ని కనుక వరుస ఒక 15 రోజుల పాటు చెరువులోంచి కోసిన తర్వాత ఆరు బయట రాత్రిపూట పెడితే క్రమంగా ఆకులు ఎండినట్టుంటాయి కానీ ఎండవు. అవి పొడి పొళ్ళాడతాయి కానీ పిండి పిండి అయిపోవు. దాని మీద మనం ఏదైనా రాస్తే కనీసం ఒక 500 కాల ఏళ్ల పాటు ఉండిపోతాయి అన్నమాట. అందుకని ఘంటాలతోటి ఇటు తాటాకుల మీద, భూర్జపత్రాల మీద, లేదా తామరాకుల మీద కూడా రాసేవారు. తామరాకుల కట్టలు ఎప్పటికి కూడా మనకి తంజావూరు సరస్వతి మహల్లో ఉన్నాయి. అటువంటివి చూస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. చాలా జాగ్రత్తగా తాళపత్రాలు, భూర్జపత్రాలు, ఈ తామరాకులు, వీటి మీద రాయబడినటువంటి గ్రంథాలని తంజావూరులో దాచారు. ఇదివరకు చాలా కాలం పాటు అక్కడ బాగున్నాయి, ఇప్పుడు తెలుగు గ్రంథాలని నెగ్లెక్ట్ చేసి పాడు చేస్తారు. ఈ తమిళులకి ఎందుకో కానీ తెలుగు అంటే ద్వేషం, కానీ అలా ఉండకూడదు. ఆ రోజుల్లో ఆ ద్వేషం లేదు, రెండు భాషల్ని సమానంగా చూడాలి. తెలుగు, తమిళ ఇవన్నీ దేవతలు ఇచ్చిన భాషలు కదండి. ఏ భాష అయినా పరమాత్మ స్వరూపం. ఒక భాషని ప్రేమించి ఇంకో భాషను ద్వేషిస్తున్నామంటే మనం భగవంతుడికి దూరం అయిపోతున్నామని అర్థం. ప్రతి భాషలోనూ ఒక శక్తి ఉంటుందండి. పాశురాలు ఎంత అద్భుతమైన శక్తి కలిగినవి ద్రావిడ భాషలో. కర్ణాటకలో పురంధరదాసు లాంటి వాళ్ళు రాసినటువంటి కీర్తనలు ఎంత బాగుంటాయి. యారే రంగన, యారే కృష్ణన, కరియ బంధవరే అంటే ఎంత బాగుంటుంది మరి. అంటే ఏనుగు యొక్క బంధాన్ని ఎవరు తొలగించారు అని దానికి అర్థం అన్నమాట. కాబట్టి ప్రతి భాషలో ఒక మాధుర్యం ఉంటుంది. ఆ భాష నీకు తెలివి తిట్టుకుంటావు తప్ప. జ్ఞానులు అందుకని సకల భాషల్లో పరమాత్మను చూస్తారు. ఏ భాషా భాషులతో ఆ భాషా భాషి వౌదు వట అచ్చరువు. పరమాత్ముడు ఏ భాషా భాషతో ఆ భాషలో మాట్లాడతాడు. అందువల్ల మనం భారతీయులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ రాష్ట్రాన్ని ఎప్పుడు ద్వేషించకండి. నీ రాష్ట్రాన్ని, నీ భాషని ప్రేమిస్తూ తక్కిన రాష్ట్రాలను ద్వేషించు, తక్కిన భాషల్ని గౌరవించు. అప్పుడు భిన్నత్వంలో ఏకత్వమై మొత్తం ఆర్ష సంస్కృతి నిలబడుతుంది. పూర్వకాలం మన అందరినీ సంస్కృతం అనే ఒక భాష రక్షించింది. ఇప్పుడు సంస్కృతానికి దూరం అయ్యాం, సంస్కృతికి దూరం అయిపోతున్నాం, కొట్టుకు తెచ్చిపోతున్నాం. ప్రాంతీయ భేదాలు ఎక్కువైపోయాయి కదండి. మళ్ళీ ఉన్న రాష్ట్రాలు మళ్ళీ మళ్ళీ ముక్కలైపోవడం, మీకు మీరే మాకు మేమే అనుకోవడం. ఇంకా కొంతకాలం పోతే ఏమవుతుందో తెలిసి కలియుగ ప్రభావం వల్ల క్రమక్రమంగా ముక్కలు ముక్కలైపోయి గుంటూరు ఒక రాష్ట్రం, విజయవాడ ఒక రాష్ట్రం, మళ్ళీ ఏలూరు ఒక రాష్ట్రం, మళ్ళీ కొంతకాలం ఏమంటారనమాట, అబ్బే గుంటూరులో సంపత్ నగర్ ఒక స్టేట్, రైల్పేట ఒక స్టేట్, ఏలూరులో ఆర్ఆర్పేట ఒక స్టేటు, పవరపేట ఒక స్టేటు, బాగుశెట్టివారిపేట ఒక స్టేట్. ఇలా విడిపోతే ఎలాగండి మరి. చివరికి దీనివల్ల ఇప్పుడు దెబ్బతింటున్నాం. ఆనాడు అలాగే కొట్టుకుని విడిపోయాం. రాజులు విడిపోయి ముక్కలైపోయి బ్రిటిష్ వాళ్ళని రప్పించారు. ఇప్పుడు మళ్ళీ ఎలా కొట్టుకుంటే ఎలాగా. కాబట్టి జ్ఞానంతో ఇక మీదట అన్ని భాషలు అంతో ఎంతో నేర్చుకుందాం. ప్రతి భాషని ప్రేమిద్దాం. అన్యభాష ద్వేషం విడిచిపెట్టేద్దాం. నీ భాష నువ్వు నేర్చుకో. ఇతర భాష రాకపోతే ఇదేంటండి అని పొరపాటును తిట్టకో. ఆ భాష నీకు రాదు కాబట్టి అలా ఏడిసింది. తెలిస్తే అందులో ఉన్న ఆనందం నీకు తెలుస్తుంది. ఆఖరికి ఉర్దూ భాషలో కూడా ఎటువంటి గొప్ప గొప్ప గేయాలు ఉన్నాయండి. గాలిబు గీతాలు లాంటి వాటిలో అంతో గొప్ప గొప్ప కవిత్వం ఉంటుంది. మనుష్యుల్లో లోపం ఉండొచ్చు, భాషలో ఏమీ దోషం లేదు. ఇవన్నీ గ్రహించి ఈరోజు నుంచి మన భారతదేశం ఐకమత్యంతో నిలబడడానికి మీరంతా కూడా యథాశక్తిగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా భగవంతుడు ప్రార్థిస్తున్నాను. ఆ తంజావూరులో ఉన్న విశేషం చెప్పడానికి ఎంత మాట చెప్పాను. మహాత్ముడైన బోధుడు బుద్ధిసాగరుడు తెచ్చిన భూర్జపత్రం, హిందీలో భోజపత్రం అంటారు, ఆ ఆకు మీద గంటంతో ఒక గొప్ప శ్లోకం రాశాడు. ఇదిగో మంత్రి అని ఆ శ్లోకం ఇచ్చాడు. ఈ శ్లోకం చదువుకుని ఆ తర్వాత నన్ను నరికేయండి అన్నాడు. మంత్రి గారు ఈ కుర్రాన్ని పరీక్షించడానికి తప్ప నిజంగా చంపుతాటండి, ఆయన చంపాలనుకుంటే అసలు ఇంతకాలం ఆగాల. ఆయనకి బోధుడు అంటే అవ్యాజకరుడు, బోధుడు భవిష్యత్తులో ఈ భారతదేశాన్ని అపూర్వ రీతిలో పరిపాలిస్తాడని పేరు తెచ్చుకుంటాడని తెలుసు, అందుకే అంత పరీక్షించి ఏది ఆ కాగితం అని చూశాట. బోధుడు ఆ వయస్సులో ఇంచుమించుగా 16-18 ఏళ్ల వయస్సులో అద్భుతమైన శ్లోకం రాసి మంత్రి గారి చేతిలో పెట్టాడు. మాంధాతా చ మహీపతి కృతయుగాలంకార భూతో గతః సేతుర్యేన మహోదధౌ విరచితః క్వాసౌ దశాస్యాంతకః అన్యే చాపి యుధిష్ఠిర ప్రభృతిభిః యాదాః దివం భూపతే నైకేనాపి సమంగత నైకేనాపి సమంగత వసుమతి నూనం త్వయా యాస్యతి నైకేనాపి సమంగత వసుమతి నూనం త్వయా యాస్యతి. మాంధాత అని ఒక మహారాజు ఉన్నాడు, ఇక్ష్వాకు వంశంలో చాలా గొప్పవాడు ఆయన. ఆయన ఈ భూమండలాన్ని అద్భుతంగా పరిపాలించాడు, అందుకే కృతయుగానికి అలంకారం వంటివాడు, ఆభరణం వంటివాడు అని ఆయన పొగిడారు. అంటే కృతయుగంలో అంత గొప్ప రాజు లేరు అనిపించుకున్నవాడు ఆయన. ఆయన కూడా కొంతకాలమే పరిపాలించాడు, ఆయన కూడా గతః వెళ్ళిపోయాడు. కృతయుగాలంకారభూతః గతః, కృతయుగానికే అలంకారభూతుడు అనిపించుకున్నవాడే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అనే మహానుభావుడు పుట్టాడు, శ్రీమన్నారాయణుడు ఆయన రూపంలో అవతరించాడు. భయంకరమైన విశాలమైన మహాసముద్రం మీద వారధి కట్టి, వంతెన కట్టి, సముద్రం దాటి లంకానగరానికి వెళ్ళి దశకంఠుణ్ణి చంపినవాడు ఆయన. అటువంటి దశాస్యాంతక, దశాస్యుని యొక్క అంతకుడు, రావణాసురుడికి మృత్యు వంటివాడైన రామచంద్రుడు క్వ అసౌ, అసౌ రామచంద్ర క్వ, ఎక్కడున్నాడు రాముడు? ఏ సామాన్యుడే రాముడు అంటే సాక్షాత్తు విష్ణువు. విష్ణువైనా చెయ్యకూడని పనులు చేశాడా, చేయవలసిన పనులు చేశాడా? ఎవరు ఊహించలేని రీతిలో సముద్రం మీద, మహాసముద్రం మీద వంతెన కట్టాడు, లంకకి వెళ్ళాడు, దశకంఠుణ్ణి సంహరించాడు. అంతటి రాముడేడిప్పుడు? ఇంకా ద్వాపర యుగంలో యుధిష్ఠిర ప్రభృతిభి అన్యే చాపి యుధిష్ఠిర ప్రభృతిభి యాతాదివం భూపతే. ఓ ముంజ మహారాజా, భూపతే అంటే ఓ ముంజ మహారాజా, ద్వాపర యుగంలో ధర్మరాజు లాంటి వాళ్ళు ఎంతోమంది మహారాజులు ఈ భూమండలాన్ని పరిపాలించారు, వారు కూడా పరిపాలన పూర్తయ్యాక దివం స్వర్గమును గురించి యాతాహ వెళ్ళిపోయారు. ఒక్కొక్కసారి కొంతమందికి అనుమానం, మీరు యాతాహని ఒకసారి రాసినప్పుడు యాతా అని రాస్తారేమని. ఈ పక్కన దివం వచ్చినప్పుడు ఆ విసర్గ లోపిస్తుంది, విసర్గ లోపించటం వల్ల రాసేటప్పుడు యాత అంటాం, విడదీసేటప్పుడేమో మళ్ళీ మనం చదివేటప్పుడు యాతాహ అంటాం అన్నమాట. రామ ఏష కానీ రామ ఏష అవుతుంది, ఈ ఏ ఉండడం వల్ల విసర్గ లోపిస్తుంది. అందుకని మనం సరదాగా విడదీసి చదువుకోవచ్చు, సంధి కలిపితే రామ ఏష అనొచ్చు అన్నమాట, అది తెలుసుకోండి. ఈ విధంగా ద్వాపర యుగంలో ఎంతోమంది మహానుభావులు, ధర్మరాజు లాంటి వాళ్ళంతా స్వర్గానికి వెళ్ళిపోయారు. వీళ్ళంతా స్వర్గానికి వెళ్ళేటప్పుడు వాళ్లతో పాటు ఎవరితోటి భూమి వెళ్ళలేదు, భూమి ఇక్కడే వదిలేసిపోయారు. పాపం ఇంతమంది స్వర్గానికి వెళ్ళారు కదా, పరిపాలన విడిచిపెట్టి వెళ్ళారు కదా, శరీరం విడిచిపెట్టారు కదా, ఎవరైనా తమతో ఈ భూమిని పట్టుకుపోయారా? వాళ్ళు పట్టుకెళ్ళక ఇక్కడే వదిలేశారు. తెలివి తక్కువవాడు కదా, నువ్వు తెలివైన వాడివి, నన్ను చంపి ఈ భూమిని పరిపాలించి ఆ తర్వాత నీతో పాటు భూమిని పట్టుకుపోతావు, నువ్వు ఒక్కడివే భూమిని పట్టుకుపోగలిగేవాడు, ఇంకెవ్వరూ పట్టుకెళ్ళలేరు అన్నాడు ఆయన. అంటే అర్థమైందా ఈ పాటికి మీకు? ఒరే రాజ్యకాంక్షతో ఇవాళ నన్ను సంపిస్తావు, ఈ భూమిని కొంతకాలం పరిపాలిస్తావు, ఎంతకాలం పరిపాలిస్తావురా, అంతటి వాళ్ళకే దిక్కు లేదు. భగవంతుడైన విష్ణువే భూమిని పట్టుకెళ్ళలేదు, ఇక నువ్వేం పట్టుకెడతావు. ఈలోపు స్వార్థంతో, పిచ్చిన గుట్టుతనంతో, డబ్బు మీద వ్యామోహంతో నన్ను చంపుతావా, నన్ను చంపి ఏమి సాధిస్తావరా అని గొప్ప సూచన చేశాడు. ఆ తర్వాత బుద్ధిసాగరుడు హుటాహుటిన ముంజుని ఆస్థానానికి వెళ్ళాడు. ముంజు మహారాజా, నువ్వు చెప్పినట్టే బోధుని ఒక్క దెబ్బ కత్తి నరికి చంపేశాను, ఇదిగో ఆనవారు అని రెండు కన్ను గుడ్లు చేతిలో పెట్టగానే కొంచెం వణికేట ముంజుడికి చేతులు ఆ గుడ్లు ఇలా పుచ్చుకొని, చచ్చిపోయాడా బోధుడు అన్నాడు. స్వతసిద్ధంగా జ్ఞాని కదండి, ఇప్పుడు కొంచెం పశ్చాత్తాప బెంగ పట్టుకుని బోధుడు నిజంగానే చచ్చిపోయాడా అన్నాడు. ఇప్పుడు పరమ పూజ్యుడు బుద్ధిసాగరుడు, ముంజా నిజానికి గజం దూరంలో నేనుండను, నిజమే చెప్తున్నాను, వాడిని చంపేశాను, చచ్చిపోతూ చచ్చిపోతూ నీ అన్నకుమారుడు బోధుడు నీ కోసం ఒక ఉత్తరం రాసి ఇచ్చాడు, ఈ ఉత్తరం చదువుకో అని ఆ భూర్జ పత్రం చేతిలో పెట్టాడు. ఒక్కసారి ముందుడు చదువుకున్నాడు, పరమ పండితుడు కదా, ముందుడు చదువుకుని, మంధాతాచ మహీపతి కృతయుగాలంకారభూతో గత సేతుర్యేన మహోదధౌ విరచిత క్వాసౌ దశాశ్యాంతక ద్వాపర్యేన యుధిష్ఠిర ప్రభృతిభిః యాతా దివం భూపతే నైకేనాపి సమంగత వసుమతి నూనం త్వయా యాస్యతి అని చదువుకుని ఒక్కసారి వణికిపోయాడు. క్షణాల్లో కనువిప్పైపోయింది. వెంటనే ఆ పత్రం కింద పారేసి గుండెలు బాదుకుని, అయ్యో బుద్ధిసాగర, బుద్ధిహీనుండయి, నేను ఎంత పాపిష్టి పని చేశాను, ఇంతటి మహాత్ముణ్ణి ధర్మాత్ముణ్ణి బోధుణ్ణి చంపుకున్నాను, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, డబ్బు పిచ్చ, ఈ పదవీ వ్యామోహం నన్ను పాడు చేశాయి, వాడు చెప్పింది నిజమే, ఈ భూమిని మహా అయితే ఇంకో 10 ఏళ్ళో 15 ఏళ్ళో పరిపాలిస్తాను, ఈలోపే పోయే కాలం వస్తే ఏడాదికే పోతాను, 5 ఏళ్ళకి మనం నిన్ను ఎన్నుకున్నారనుకోండి, 5 ఏళ్ళు పరిపాలిస్తున్నావా, మనం కళ్ళము చూడలేదా, 5 ఏళ్ళు పరిపాలిస్తాడు వీడు అని ప్రజలు మెజారిటీ కట్టబెట్టినప్పటికీ వాడు రేపు పొద్దున ఎప్పుడో డామ్ అని చచ్చిపోతే ఏ కారో వెళ్ళి కొండను గుద్దుకు తెచ్చాడు, లేదా వీడికి ఏదో అనారోగ్యం గుండిపోవడం తెచ్చాడు, అది ఇది కాకపోతే గటాబొట్టి మెజారిటీ పక్కవాడి దగ్గర నుంచి లాక్కున్న కొద్ది రోజులకి ఏమవుతుందనమాట, అసలు గవర్నమెంట్ వచ్చి వీడి దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది, అప్పుడు అక్కడికి వస్తాయి ఈ పదవులు ఎంతకాలం ఉంటాయి, ఈ డబ్బు ఎంతకాలం ఉంటుంది, అనవసరంగా ఈ రాజ్య వ్యామోహంతో, ధన వ్యామోహంతో, కీర్తి వ్యామోహంతో పరమ పూజ్యుణ్ణి ఉత్తముణ్ణి బోధుణ్ణి చంపుకున్నాను, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, బోధుణ్ణి చంపిన కత్తేది, ఆ కత్తితో నా తలకాయ కూడా నరికేసి అప్పుడు కానీ పాపానికి ప్రాయశ్చిత్తం కాదు అని బుద్ధిసాగరుడి చేతిలో కత్తి పెట్టి, నాకుగా నేను తల నరుక్కోలేను, మంత్రి నువ్వు వెంటనే ఈ కత్తితో నా తల నరుకు అది కానీ ముంజా ఇప్పటికీ నీకు ఇంకా బుద్ధి రావడంలా, ఇదివరకునేమో ధన వ్యామోహంతో అన్న కొడుకుని చంపించావు, ఇప్పుడు పశ్చాత్తాపంతో నిన్ను నువ్వే చంపించుకోవాలనుకుంటున్నావు, ఇతరులను హత్య చెయ్యటం, ఆత్మహత్య చేసుకోవటం రెండు మహాపాపాలే, క్షణికోద్రేకంతో అందుకే నిర్ణయాలు తీసుకోకూడదు, ఇంద్రియ నిగ్రహంతో ఉన్నవాడు క్షణికోద్రేకానికి గురికాడు, అటువంటి వాడు తొందరపడి తప్పు చెయ్యడు, నీ దగ్గర నిగ్రహం లేక ఇన్ని రకాలైన ఆగ్రహాలకి గురై పాడైపోతున్నావు, ఇప్పుడు నిజంగా నీ కొడుకుని అంటే నీ అన్న కొడుకుని నేను నా మహామంత్రశక్తితో నా దగ్గర ఉన్నటువంటి ఉపాసనా బలంతో బ్రతికించి తీసుకొచ్చి నీ కళ్ళ దగ్గర పెడితే ఏం చేస్తామని అడిగితే, నా కళ్ళ దగ్గర నా అన్న కొడుకుని బతికించి తీసుకొచ్చి పెట్టాలి కానీ వెంటనే వాడిని సింహాసనం మీద కూర్చోబెట్టి నేను సన్యాస దీక్షతో హాయిగా వెళ్ళి పద్మాగర్ గారి ప్రణవపీఠంలో తపస్సు చేసుకుంటూ గడుపుతాను, 18 అడుగుల శివలింగం దగ్గర కూర్చుని రోజు అభిషేకం చేసుకుంటానని కానీ పంచభూతాల సాక్షిగా ఒట్టి అన్నాడు ఆయన. ఆయన వెంటనే ముందుడు ఒట్టు వేశాడు. అప్పుడు ఆయన క్షణాల్లో భూగృహానికి వెళ్ళి, నాయన భోజ, మీ బాబయ్య పశ్చాత్తాపం పొందాడు, అందుకే నేను నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను రా అని అతని మళ్ళీ తిరిగి సింహాసనం దగ్గరికి తీసుకొచ్చాడు. నిజానికి బుద్ధిసాగరుని ఎందుకు చంపుతాడు, బోధుడు లాంటి వాడిని, అందులో భవిష్యత్తులో భారతదేశానికి అవసరం, అతను ఈ దేశానికి అలాంటి వాళ్ళు చాలామంది అవసరం, జ్ఞానులు, ధర్మరక్షణ కోసం కంకణం కట్టుకున్న వాళ్ళు, చదువుకున్న విద్వాంసులు అంత తేలిగ్గా చావకూడదు, అందుకే మీ బాబాయ్ ఆర్డర్ ఇది అని చెప్పి ఇతను ఉత్తరం రాయగానే జాగ్రత్తగా భూగృహంలో దాచి, మళ్ళీ ఈ బోధుడు ఎక్కడ బాబాయ్ గారి మాట కోసం తన తాను చంపుకుంటాడో అని కత్తి కూడా అంకకుండా చేసి అక్కడ అట్టే పెట్టి, నేను పిలిచినప్పుడు తిరిగి బయటకు వద్దు కానీ అన్నట్ట. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేశాడనమాట, తానే స్వయంగా వచ్చి పిల్లవాడిని వెంట పెట్టుకుని ముందుడి దగ్గరికి తీసుకెళ్ళి జరిగిందంతా చెప్పి, నువ్వు క్షణికోద్రేకంతో చంపమన్నా నేను నా తెలివితేటలతో వీడిని కాపాడాను. మంత్రులు అన్నవాళ్ళు ఎప్పుడు ఇలా ఉండాలి, మంత్రి అంటే ఇది, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం, ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడం, అవి కాకుండా దూర ఆలోచన చెయ్యాలి. ఏ వ్యక్తి వల్ల సమాజానికి ఎంత మేలు ఉంటుందో తెలుసుకోవాలి. ఆ తెలుసుకునేటటువంటి వాడే నిజమైనటువంటి రాజకీయ నాయకుడు. అందుకే నేను నీ కుమారుణ్ణి సంహరించకుండా భద్రపరచి నీలో పశ్చాత్తాపం వచ్చేలా చేశాను. నువ్వు స్వతసిద్ధంగా పండితుడివి, జ్ఞానివి, బుద్ధిమంతుడివి, నువ్వు ఈ ఉత్తరం చదివితే మారుతావని నాకు తెలుసు, నేను అనుకున్నట్టే అయ్యింది. ఈ కుమారుణ్ణి సుముహూర్తంలో పట్టాభిషిక్తుడిని చేయి అనగానే చేసేసాడు. చేసిన తర్వాత అన్నమాట ప్రకారం సన్యాసం కూడా పుచ్చుకుని కుమారుణ్ణి, అన్నకుమారుడే తనకు అన్నకుమారుడు అనుకున్నాడు కదా, ఆ కుమారుణ్ణి దూరం నుంచో చూసుకుంటూ రాజ్యపాలన చేస్తున్నప్పుడు చూసుకుంటూ మురిసిపోయాడు. చాలా కాలం ఉజ్జయినిలో ఆయన తపస్సు చేశాడు. ఆ భోజుడి యొక్క పిన్న అన్న ముంజుడు తపస్సు చేసిన స్థలం కూడా భట్టి గుహల దగ్గరే ఉంటుంది. ఈ శ్లోకాన్ని భోజుడు తర్వాత ఆసుగా రాసింది కనుక చెంపు రామాయణంలో కూడా పెట్టుకున్నాడు. నాకు చాలా ఇష్టమైనటువంటి గొప్ప శ్లోకం ఇది. శార్దూలం అనే ఛందస్సులో రచింపబడిన శ్లోకం. ఈ శ్లోకం ఇంత ఎందుకు చెబుతానంటే, మనం ఇవాళ ఉంటాం రేపు పోతాం, మన సంపదలు ఏవి రావు, కాబట్టి సాధ్యమైనంత వరకు మన సంపదలు సద్వినియోగం చేద్దాం. నువ్వు దాచేసుకున్నావు, నీ కొంప గోడు నీకు తప్ప ఎవరికీ రాకుండా చేసావు. నువ్వు చచ్చాక ఈ కొంప ఎవడు పెట్టి కడతాడో నీకేం తెలుసయ్యా, లేక నీ డబ్బు ఎవడు పెట్టి కడతాడో ఏం తెలుసు? అసలు నీకు ఏం వస్తుందో పక్కవాడికి తెలియకుండా దాచుకుంటే రేపు పొద్దు నువ్వు పోయాక ఇంటివాడికి రాదు, పక్కవాడికి రాదు. అందువల్ల మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎంతైనా డబ్బు సంపాదించండి, డబ్బు సంపాదించద్దని శాస్త్రం చెప్పట్లా. నేను రేపు కూడా బతికుంటాను, ఎప్పుడు చావననుకున్నట్టుగా సంపాదించాలట. మానవుండు ఇంత సంపాదించి తిని ఇంకేలా అని తనియరాదు. ఇది నీతి చంద్రిక చెప్పిన మాట. ఎంత డబ్బు ఉంది ఇంకెందుకు అనుకోకుండా తెగ సంపాదించు, ధర్మ మార్గంలో కష్టపడి సంపాదించు, ఇక నాకు చావు లేదన్నట్టుగా సంపాదించు. సంపాదించేటప్పుడు మళ్ళీ దానం చేసేటప్పుడు ఈ క్షణం తర్వాత బతకనేమో అనుకున్నట్టుగా దానమోచి. నీ ఇంటి వాళ్ళకి ధర్మం చేసి వాళ్ళకి రాయవలసింది వాళ్ళకి రాయి. ఎవరికీ తెలియకుండా నువ్వు చచ్చిపోతే నీ డబ్బు వాళ్ళకి అంకపోతే అది మనం తెలియకుండానే మన వంశానికి చేస్తున్న అపచారం అవుతుంది. ఇవన్నీ ధర్మం తెలుసుకోవాలి. అందువల్ల ఏమిటంటే, డబ్బు సంపాదించడమే కాకుండా లోభం లేకుండా చూడాలి. ఈ లోభం వల్లే ఆవు పాలు కూడా తాగకుండా దూడని పక్కకి లాగేశాడు ఆ దుర్మార్గుడు. అంత కథ దానికోసం చెబుతున్నాను అన్నమాట. ఈ కథని వ్యాసుడు చాలా వర్ణించాడు. ఒక్కనాడు ఆ దూడలకు దేనికి సక్రమంగా పాలు అందేలా చూసేవాడు కాదట. చిన్న దూడలు అల్లాడిపోతూ అంటే ఒక్క ఒక్క తాగనిచ్చి ఆ దూడలు పక్కకు లెక్క కట్టేసేవాడు. వాటికి పాడైపోయిన గడ్డి ఎండుగడ్డి కూడా పెట్టేసేవాడు. ఆకలికి తట్టుకోలేకవి తినేసేవి, చెత్తా చెదారం తినేవి, లేదా బయట ఎవరికి సంబంధించిన భూముల్లో మేతకు వదిలేసేవాడు. మళ్ళీ సాయంత్రం వాటిని పట్టుకొచ్చేసి దొడ్లో గోశాలలో కట్టేవాడు. బలాత్కారంగా పాలు పితికేసేవాడు, అమ్మేసేవాడు, మూత్రం అమ్మేసేవాడు, పేడ అమ్మేసేవాడు, ఈ డబ్బంతా పోగేసుకునేవాడు. ఇంతలో బియ్యి పిసిని కొట్టయి బ్రతికాడు. ఇంట్లో గట్టిగా అన్నం వండుకోవడానికి తడిచేవారు. పక్కవాళ్ళు ఎవరన్నా అన్నానికి పిలుస్తారేమో అని ఎదురు చూసేవారు. అది ఎక్కడతో ఆగడం కాకుండా ఇంటికి వచ్చిన వాడికి ఎంగిలి చేత్తో అలా విదిలించేవారు కాదు, అంటే ఎవరికి ఒక్క అన్నం వెతుకు కూడా పెట్టకుండా బ్రతికారు వాడు. అటువంటి వాడు అవడం వల్లే దూడని ఆవు దగ్గరికి ఆలస్యంగా వదిలాడు. ఆలస్యంగా వదలడం వల్ల ఏమైపోయిందనమాట, కంగారులో పాలు తాగడం కోసమని వాడి కాలు తొక్కింది. తొక్కడంతో వీడు పటాపట తాడుతో కొట్టేశాడు. కొట్టి ఈ పూటే కాదు, రేపు కూడా నీకు పాలు ఉండవే దిక్కుమాలిన దూడ అని దాని మెడకు తాడేసి గొరగొర ఈడ్చుకొచ్చి స్తంభానికి కట్టేశాడు. ఆ తర్వాత వెళ్ళి పాలన్నీ పితికేశాడు. పాలు పితికాక కొంచెం పాలు మళ్ళీ విడిచిపెడతారండోయ్. ఆవు పాలు పితికే వాళ్ళు ముందు దూడని ఓ రెండు గొటకలు వేయనిచ్చి ఆ తర్వాత దూడని పక్కకు కట్టి పాలు పితికాక మళ్ళీ కొన్ని పాలు పాపం దూడకు వదులుతారు. అది ధర్మం. కానీ వీడేం చేశాడు, ఈ దూడ నా కాలు తొక్కింది, ఈ పూట అసలు దీనికి ఒక్క చుక్క కూడా ఇవ్వను అని దాన్ని వదలలేదు. ఆ తర్వాత మిగతా పాలు కూడా పితికి కొండల్లో పోసేసి అమ్మకానికి పంపేసి వాడి దానివాడు వెళ్ళిపోయాడు. ఆ ఇంటాడికి ఒక కొడుకు ఉన్నాడు, ఒక భార్య కూడా ఉంది. వాళ్ళందరూ ఆహాహా, రోజు కంటే ఇంకో గుక్కెడు పాలు పితికాడు అన్నారే తప్ప దూడ చచ్చిపోతుందేమో దానికి పాలు ఇవ్వకపోతే ఎలాగని ఒక్కళ్ళు అనలేదు. ఆ పూట ఆవు తన కొడుకుని చితక్కొడుతూ ఉంటే చూసి కన్నీడు పెట్టుకుని అలా ఏడవడం మొదలెట్టింది అంబా అంబా అని. ఈ ఆవులు కారణ జన్మం కలిగినటువంటి ఆవులు. అవి మన మానవ భాషలో మాట్లాడుకోగలిగే ఆవులు, సంస్కారం కలిగిన ఆవులు. తల్లి ఏడుస్తూ ఉంటే దూడ తల్లితో ఇంది, కథంచ రుద్యతే మాత కింతే దుఃఖముపస్థితం తన్నివేదయమే ప్రీత్యా తచ్చ్రుత్వా గౌరవోచత. ఏ అమ్మ ఎందుకు అంతలా ఏడ్చేస్తున్నావు అంది పాపం దూడ. అమ్మ ఏడుస్తూ ఉంటే తట్టుకోలేక అప్పుడు ఆవు ఏడవకి ఏం చేయమంటావు నాయన, నాకు కలిగిన దుఃఖం అంతా ఇంతానా, నన్ను కొడితే నేను బాధపడను, నా బిడ్డవు నువ్వు, పొద్దుటి నుంచి పాలు లేక అల్లాడిపోతున్నావని తెలుసు, దురదృష్టవశాత్తు నన్ను కట్టేసిన కారణం చేత నన్ను ఈ దుర్మార్గుడు బలమైన తాడుతో రాటకి కట్టడం వల్ల నేను విడిపించుకోలేకపోతున్నాను, నీకు పాలు ఇవ్వలేకపోతున్నాను, అసలే నాకున్న ఒక్కగానొక్క దూడ, ఒక్కగానొక్క మగబిడ్డ పాలు లేకుండా అల్లాడిపోతున్నాడు, మలమలమాడిపోతున్నాడని ఏడుస్తున్న నాకు నిన్ను ఆ దుర్మార్గుడు చితక్కొట్టినప్పుడు మరింత దుఃఖం పెరిగిపోయింది. పిల్లలకి తిండి లేకపోతే అదొక ఏడుపేగా, అటువంటిది పిల్లాడిని కొడితే తల్లిదండ్రులకు మరింత బాధ కలుగుతుంది. నువ్వు ఆకలికి మాడిపోయావు, దెబ్బలకి అల్లాడిపోయావు, ఈ దుర్మార్గుడు పొరపాటున ఓ చిన్న దూడ కాలు తొక్కితే ఆ మాత్రానికి ఆగ్రహించి నిన్ను చితక్కొట్టి పారేశాడు. నీ ఒళ్ళంతా తట్లు తెలిపోయాయి, రక్తం కారిపోయింది, పైగా నిన్ను తీసుకెళ్ళి స్తంభానికి కట్టేశాడు. బిడ్డలు దెబ్బలు తిని అల్లాడిపోతూ ఉంటే ఏ తల్లి మాత్రం ఏడవదు, నాయన ఆకలి ఎక్కువైపోయిందా, కడుపులో గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉందా, దెబ్బలు బాగా బాధపడుతున్నాయా అని అది ఏడుస్తూ ఉంటే ఆ దూడ ఏముందో తెలుసా, ఈ దుఃఖాలన్నిటికీ మూల కారణం మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మలు. ఈ సృష్టిలో ఎవడు ఎవరికి దుఃఖము ఇవ్వలేడు, సుఖము ఇవ్వలేడు. కృతం చైవ యథా పూర్వం, కృతం చైవ యథా పూర్వం భుజ్యతే చ తథా అధునా. పూర్వజన్మలో మనం పాపం చేశాం, దాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఎంత గొప్పవాడైనా తాను చేసిన పని ఫలితం అనుభవించి తీరాలి. ఇవాడు ఒక పని చేశాక ఆ పనికి తగిన ఫలితం భగవంతుడిస్తాడు. ఎవడో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కొట్టాడు, ఈ దెబ్బలు అవతలవాడికి తగిలాయంటే రేపొద్దున నీకు తగులుతాయి. ఒకడిని కొట్టావంటే భగవంతుడు ఇంకో రూపంలో నిన్ను కొడతాడు. ఒకడి ధనం లాగావంటే ఇంకో రూపంలో నీ డబ్బు లాగేస్తాడు. మనం ఇతరుల దగ్గర పొరపాటున ఒక 50 రూపాయలు లాగామంటే 50,000 పోతాయండి బాబు మనకి, మీకు తెలియదు. అలాంటివి నేను చూసి చెప్తున్నమాట. ఒక ఆశ్రమంలో పురాణానికి వెళ్ళాను, అక్కడ ఒక 50 రూపాయల నోటు కింద పడిపోయింది. ఎవరిది బాబు అంటే, ఎవరిది కాదు మీదేనండి, మీకు ఎవరో ఇచ్చిన దక్షిణ కింద పడిపోయిందని నాకు అంటగట్టారు. అది ఎవరికి మీదేనండి అన్నారు. నాకు లోపల అనుమానమే, కానీ నా ప్రారంభం ఒకటి ఉందిగా నాకు, నిజంగానే వాడు ఎవళ్ళ భక్తులు వచ్చి ఇది మీదేనండి అంటే నిజమేమో అనుకున్నాను. అది నాది అనుకుని జేబులో పెట్టుకున్నాను. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నిజంగా అది నాది కాదు, ఎవరో నాకు ఇచ్చింది కాదు, ఎవరో ఒక ఆవిడ బొడ్లో పెట్టుకొచ్చిందిట అక్కడ ఛార్జీల కోసం. ఈ దక్షిణ ఇస్తూ ఇస్తూ దండం పెట్టడంలో ఈ బొడ్లో ఉన్నది పడిపోయింది. ఇది ఇంటికి వచ్చిన కొద్ది రోజులకి మా ప్రణవపీఠం కోసం స్థలం కొన్నాం. ఈ స్థలం కొంటూ ఉంటే మధ్యలో ఈ బ్రోకర్లను ఉంటారట వాళ్ళు, వాళ్ళని బ్రోకర్లు అంటారట ఇంగ్లీష్లో నాకు తెలియదు, దళారి అంటారట. వాడు వచ్చి వాళ్ళకి 50,000 అర్జెంటుగా ఇవ్వకపోతే అమ్మను అంటున్నారట, ముందు 50,000 ఇవ్వండి అని పట్టుకెళ్ళిపోయాడు. 50,000 ఇచ్చా. ఆ మర్నాడు ఆనర్ గారు వచ్చాక, ఏమండి నిన్న మీ వాడెవడో వస్తే 50,000 ఇచ్చానంటే, వాడు ఉట్టిన ఏజెంట్ అండి కూడా, వాడెవడు నాకు బ్రోకర్ ఎవరు, ఈ స్థలం ఓనర్ నేను అని చెప్పింది. ఇది దానికి రసీదు లేదుగా, చచ్చినట్టు మళ్ళీ 50,000 ఇచ్చుకోవాల్సి వచ్చింది. నేను 50 రూపాయలకి 50,000 వెళ్ళాయి. అందువల్ల చెప్పొచ్చింది ఏంటంటే, మనకి తెలియకుండా వస్తే 50,000 తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే కదా. అందువల్ల నిప్పుని తెలిసి తొక్కినా తెలియక తొక్కినా కాలుతుంది. 50 రూపాయలు తెలిసి వచ్చినా తెలియక వచ్చినా పరాయి వాడు సొమ్ము వచ్చింది, 50,000 పోయాయి. నాలాంటి రోజు ఉపన్యాసాలు చెప్పే ధర్మాత్ముడికే పొరపాటుకి 50,000 పోతే ఇంకా ఇష్టం వచ్చినట్టుగా పక్కవాడి సొమ్ము పట్టుకుపోయేవాడికి ఏమవుతుందో ఆలోచించండి. వాడు చచ్చాక వాడి ఎముకలు కూడా ఎవడికి దొరకవు, వాడు ఎవడో తెలియదు. సీరియస్ వాడిని పట్టుకెళ్ళి సమాధి చేయాలి. వాడి ఎముకలు డిఎన్ఏ టెస్ట్ కూడా దొరకవు. అందువల్ల ఈ రోజు నుంచి మీరు దృష్టిలో పెట్టుకోండి, అనవసరంగా ఇతరులకు అపకారం చేయకండి. సాధ్యమైనంత వరకు పరద్రవ్యం మన దగ్గరికి రాకుండా చూసుకోండి. అన్యాయంగానే చెప్పేది, మీరు మెచ్చుకుని ఇస్తేది వేరే విషయం, మీ అంతటి మీకేదో వ్యాపారంలో వస్తేది వేరే విషయం, మీ ఉద్యోగంలో వస్తేది వేరే విషయం. కింద పడిపోయింది కదా అని అప్పనంగా వచ్చింది అనుకుంటే అప్పనంగా వచ్చింది, లేక డిప్పనంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం మళ్ళీ ముప్పులే పొందుతాం. అనుక్షణం జాగరూకులమై ఉంటే మంచిది. ఇవన్నీ పెద్దలు చెప్పినా మనం వినం. ఇదంతా ఎవరు చెబుతారు, దూడ చెబుతోంది వాళ్ళ అమ్మకి. నేను పూర్వం ఎవడో కొట్టుంటాను,
ఆ ప్రారంభ కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నాను. వయం కర్మబద్ధాః, మనమందరం కర్మలకు బద్ధులమయ్యాము.